ఒకసారి వెళ్ళిపోయిందంటే ఇక తర్వాత దగ్గర వెనక్కి రాదు, ల్యాండ్ అవ్వడం ఉండదు, టేక్ఆఫ్ అయ్యిందంటే ఇక అక్కడికంతే. పాప ఆ తర్వాత ఇంకా ఆవిడ భూమి మీద ఉండిపోయింది, ఆవిడ కథ చరిత్రలో లేదు కదా, స్పృహద పడిపోయింది అంటే అక్కడితో కథ అంతం అయిపోయింది. మరి ఇంకా అలాంటి వాళ్ళకి ఏం విముక్తి వస్తుంది ఏం చెబుతాం. దురదృష్ట జాతకులు కొంతమంది ఉంటారండి, రమ్మంటే రాలేరు వాళ్ళు, యాత్రకి రారంటే నేను ఇంట్లో కూర్చుంటానంటే ఏం చేస్తాం. నేను కూడా కొంతమంది శిష్యులను బతిమాలతాను రండి అని, ఎందుకని వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వీళ్ళని తరింపజేద్దామని. నేను రాలేనండి, నాకు ఈ మధ్యనే రిటైర్ అయ్యాక స్కూల్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది, నెలకు 5,000 ఇస్తారు ఒకడు, లేకపోతే పెళ్ళాం మొగుడు ఇంట్లో కూర్చుని టీ కాఫీలు కాచుకుంటున్నాం ఒకడు. అబ్బెప్పే క్రికెట్ మ్యాచ్ ఉందండి 14వ తారీఖు నాడు ఇంగ్లాండ్కి భారత్కి మధ్యలో, అది చూస్తానని ఒకళ్ళు అనుకుంటే వీళ్ళ బతుకు క్రికెట్టే, ఇక్కడ ఈ బతుకింతే, వీడు ర్యాకెట్లో పైకిపోతాడు, వీడు ఇక్కడే బకెట్ తన్ని క్రికెట్తో పడి ఉంటాడు. ఎంత విచిత్రమైన మానవులు అనిపిస్తుంది అన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఈ పురాణ గాథల్ని ఆదర్శంగా తీసుకోండి. ఒక్కొక్కప్పుడు నా మనస్సు చివుక్కుమంటుందన్నమాట. అంత భక్తుడు ఆయన, ఆ భక్తుడి భార్య ఆవిడ, ఆయనకి ఎంతో సేవ చేసింది, కానీ వైకుంఠానికి వెళ్ళలేకపోయింది. అందువల్ల కర్మానుగో గచ్చతి జీవ ఏక, కర్మను అనుసరించి జీవుడు ఎవడదాన్ని వాడు పెడతాడు, ఎవడు ఎవడిని ఉద్ధరించలేడు. ఉద్ధరిద్దామన్నవాడు వినండి. కానీ ఇక్కడ అదృష్టం ఏమిటంటే, సరోజి తన భార్యను పిలిచాడు, బ్రహ్మదేవుడు నాకు ఒక పుత్రుడు పుట్టిన తరువాత బ్రహ్మలోకానికి పంపుతానన్నాడు. నన్ను పంపుతాడంటే నా అర్ధాంగులు మీరు, మిమ్మల్ని కూడా నాతో తీసుకురమ్మని అంతరార్థం. నా కోసం బ్రహ్మలోకం నుంచి అతి పవిత్రమైన సువర్ణమయమైన మంచి గంటలతో కూడిన, గణగణమంటున్న గంటల యొక్క ధ్వనులతో కూడిన దివ్య విమానం బ్రహ్మలోకం నుంచి వస్తుంది. బ్రహ్మలోకానికి నేను పోతున్నాను, మీరు కూడా నాతో వస్తారంటే మీరెక్కడుంటే అక్కడే ఉంటామన్నారు. ఆ ముగ్గురిని ఎక్కించుకుని తానెక్కి శాశ్వతంగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే లక్షల సంవత్సరములు గోసేవ చేసినవాడు, అనేక పురాణములు నిత్యం విన్నవాడు, అనేక గంగాదానములు చేసినవాడు, కురుక్షేత్ర గయాప్రయాగాది తీర్థయాత్రలు చేసినవాడు, నిరంతరం గురువుల్ని సేవించినవాడు, ఎన్నో దానములు చేసినవాడు, యజ్ఞములు చేసినవాడు, సత్కర్మాచరణలు చేసినవాడు మాత్రమే బ్రహ్మలోకానికి వెడతాడని కాశీఖండం చెబుతోంది. అంత ఫలితం అతనికి వచ్చింది. మరి ఇందులో ఏది, మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిని వస్తుంది, 8వ మనువు సావర్ణి మనువు కథ అది. ఆ 8వ మనువు కథ అంతా కూడా దుర్గా సప్తశతి అనే పేరుతో ఉంటుంది. ఆ దుర్గా సప్తశతి కంటి మీద రెప్ప వేయకుండా, చెవుల్లోకి ఇంకొక శబ్దం రానివ్వకుండా, మనస్సు చెదరకుండా ఏకాగ్రచిత్తులై వినండి. దుర్గా సప్తశతి విన్న వాళ్ళకి మణిద్వీపంలో శాశ్వత నివాసం ఉంటుంది. అది అనేక పురాణాలు చెప్పాయి, మణిద్వీపంలోకి రమ్మంటే రాదు. మణిద్వీపం యొక్క నివాసం అంటే వైకుంఠమైనా వస్తుందట, కానీ అమ్మవారి సన్నిధానానికి వెళ్ళమట. కానీ ఇందులో దుర్గా సప్తశతి వింటే, శ్రద్ధతో వింటే, భక్తితో వింటే, సుసమాహిత చిత్తులై వింటే వారికి వస్తుంది. సమాహిత చిత్తులను ఎవరిని అంటాం అనమాట, సుసమాహిత చిత్తులు అన్నాడు పైగా. సుసమాహిత చిత్తులు అనగా ఇంకా మనస్సులోకి ఆ 2 గంటలు ఇంకో ఆలోచన రాకూడదు, పొరపాటును ఇంకో శబ్దం పడకూడదు, కంటి మీద రెప్ప పడకూడదు అనగా నిద్రపోకూడదు. పురాణం టేబుల్ ఎంత కాదనుకున్నా ఒకళ్ళు ఇద్దరు అప్పుడప్పుడు అలా నిద్రపోతూ ఉంటారు, ఫోన్లు తెచ్చుకోద్దంటే మానరు. అవేమీ లేకుండా కొంచెం ఆ సప్తశతైన వినండి, వింటే ఎంత లాభమో తెలుసా, ఈ జన్మ తర్వాత పునర్జన్మ ఉండదు, వారికి మణిద్వీపం వస్తుంది. ఒకవేళ కొంచెం తేడాగా వింటే, అంటే కొంచెం నిద్రపోయో, కొంచెం ఫోన్లు వచ్చో, గందరగోళంతో మనస్సు చెదిరో వింటే అత్యుత్తమ జన్మ వస్తుందట. మళ్ళీ వస్తే అది కూడా లాభమే, ఉత్తమ జన్మ వస్తుంది, అత్యుత్తమ జన్మ వస్తుంది, ఏదైనా లాభమే కదా మరి మనకి. అందువల్ల ఎందుకంటే నేను అవకాశం ఇచ్చాడు భగవంతుడు, వినండి, శ్రద్ధతో వినండి. పూర్తిగా మనం చదవలేకపోయినా కనీసం వినడం చాలన్నాడు కదా. ఇప్పుడు మీకు సద్గురువులు ఈ పురాణం చెప్పించండి, ప్రజలకి ఇది అవసరం అని ఎప్పుడంటారనుకుంటున్నారు, అంతటి గురువులు, పెద్ద గురువులు మనకి ఈ పురాణమును 40 రోజుల పాటు వారి ద్వారా మీరు చెప్పించుకుని వినండి అని ఆయన అనగానే అన్నారంటే, ఇందులో ఇలాంటి సప్తశతి లాంటి మహామంత్రములు ఉంటాయి, సారోతిషమనువు లాంటి మహానుభావుల కథలు ఉంటాయి, ఒక అప్సరస మీద పడితే కూడా చలించకుండా ఇంటికి పోయిన ప్రవరుడు లాంటి ఉత్తముని చరిత్ర ఉంటుంది, అంత ప్రవరుడు కనబడేదాకా ఇంద్రుణ్ణి కూడా తిరస్కరించిన ఉత్తమ స్త్రీ వరూధిని లాంటి వాళ్ళు ఉన్నారు, బ్రహ్మమిత్రుడి లాంటి గురువులు ఉన్నారు, ఇందీవరాక్షుడి లాంటి గంధర్వులు ఉన్నారు, వైద్యం నేర్చుకుని వైద్యంతో ఇతరులకు సాయం చేసి వైకుంఠానికి వెళ్ళాలనే కోరిక కలిగిన వాళ్ళు, సరోచి లాంటి వాళ్ళు ఉన్నారు, బ్రహ్మలోకానికి వెళ్ళడం కోసమే పుత్ర సంతానం పొందుతానన్న వాళ్ళు, ఆయన భార్యలు ఉన్నారు, బ్రహ్మలోకానికి భర్త పిలవగానే భూలోకంలో నాకేం కోరికలు ఉన్నాయని చెప్పకుండా టక్కున వెళ్ళారు. ఇలాంటి వాళ్ళ చరిత్రలు మనకు తెలుస్తాయి. ఇందులో ఏదో ఒక ఘట్టం ఎప్పుడో ఒకప్పుడు మనల్ని రక్షిస్తుంది, అప్పుడు మనకి శాశ్వత బ్రహ్మలోకం వస్తుందన్నమాట. అటువంటి బ్రహ్మలోకానికి వాళ్ళ సొరవచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే ఈ గర్భవతి అయినటువంటి పుణ్యాత్మురాలు వనదేవత ఒక సత్పుత్రుణ్ణి కన్నది. అతని అరికాల్లో శంఖ చక్రాలు ఉన్నాయి, అంకుశం ఉన్నది, అతని ముఖం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది. అసలు రోచిస్ అంటే కాంతి, సొరవచి తనయంత తాను వెలుగువాడు. ఆయన కొడుకు గనక ఆ కుర్రవాడికి, వనదేవతకి సొరవచికి పుట్టిన కుర్రాడికి స్వరోచిషుడు అని వశిష్ఠుడు బ్రహ్మ వచ్చి పేరు పెట్టారు. అక్కడికి వచ్చింది ఒకడు బ్రహ్మ, మరొకడు బ్రహ్మ మానసపుత్రుడు. ఇంకా తక్కిన ఋషులు వచ్చారు, సప్త ఋషులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. మొత్తం హిమాలయ పర్వతం అంతా మహానుభావులైన దేవతలతో నిండిపోయింది. వాళ్ళంతా పిల్లవాడిని వనదేవతని ఆశీర్వదించారు. పిల్లవాడి శిరస్సు మీద చెయ్యి పెట్టి బ్రహ్మదేవుడు ఈతనికి పూర్ణాయువు కలుగుగాక అన్నాడు. ఈతడు ప్రపంచమునకు ఆదర్శవంతుడవుగాక అని వశిష్ఠుడు దీవించాడు. ఈతడు సర్వధర్మస్వరూపుడవుగాక అని యమధర్మరాజు దీవించాడు. యముడు ఎప్పుడు ధర్మమే ఇస్తాడు గనక. వరుణుడు ఈతడికి వరుణ పాశములు ఇస్తున్నానన్నాడు. ఎక్కడెక్కడి వారు తలకో వరాలు ఇచ్చారు. ఈతడికి మాట వరసకు కూడా అధైర్యం ఉండదు, అధర్మం ఉండదు, పిరికితనం ఉండదు, పవిత్రత ఉంటుంది అని అనేక రకాలుగా అందరూ వరాలు ఇచ్చాక అప్పుడు ఈ వనదేవత వరుధిని ఇద్దరూ కలిసి అతన్ని పెంచారట. పెంచేటప్పుడు రోజు హరినామస్మరణతో పెంచేవారట. పిల్లవాడిని పెంచేటప్పుడు ఏం చేయాలో తెలిసిన ఉగ్గుపాలతో నామస్మరణ నేర్పాలి. అనగా పాలు తాగించినప్పుడల్లా గోవిందా గోవింద అంటూ పాలు పోస్తే ఆ పిల్లాడు పెద్ద అయిన తర్వాత నుంచి గోవిందా గోవింద అంటాడు. ఆ విధంగా అతనికి గోవింద నామస్మరణ నేర్పారు. ఎప్పుడు హరినామస్మరణ చెయ్యని వాడు మనువు కాలేడు. మనువు కావాలంటే, ఆదర్శమూర్తి కావాలంటే హరినామస్మరణ. అన్నం తినండి, హరి అనాలి. నిద్ర లేవండి, హరి అనాలి. పడుకునేటప్పుడు హరి అంటూ పడుకోవాలి. ఇలా సర్వకాల సర్వావస్థలలో హరినామస్మరణ చేస్తూ ఆ పిల్లవాడిని పెంచితే ఆ పిల్లవాడి ఆపాదమస్తకం హరిమయమైపోయింది. ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి కళ్ళు మూసినా హరిని తలిచాడు, మెలకుగా ఉన్నా హరిని తలిచాడు, నిద్రపోతున్నా హరిని తలిచాడు, తింటున్నా హరిని తలుచుకున్నాడు. ఇలా సర్వకాల సర్వావస్థలో హరిని తలుచుకున్నాడు. ఆయనకి బృహస్పతి వచ్చి శాస్త్రములు నేర్పాడు, వశిష్ఠుడు వచ్చి వేదాంగాలు నేర్పాడు, విశ్వామిత్రాదులు ఎంతోమంది వచ్చారు, అందరూ వచ్చి తలో శాస్త్రం చెప్పారు. అన్ని శాస్త్ర విద్యలు అత్యంత భక్తి శ్రద్ధతో నేర్చుకున్నాడు ఆయన. ఇంకా ఆయన నేర్చుకోని విద్య అంటూ లేదు. ఇవన్నీ నేర్చుకున్నాక తల్లి వనదేవత బామ్మగారైనటువంటి వరుధిని, నాయన నీకు మంచి సంబంధం చూస్తాం, గృహస్థాశ్రమంలో ప్రవేశించు అంటే, బాబు నాకు వద్దు ఈ గృహస్థాశ్రమం, నేను పుట్టుకతో వైరాగ్యవంతుణ్ణి, నాకు హరిపాదములు తప్ప ఇంకేవద్దు, శ్రీహరినామస్మరణంబు దక్క అన్యపదార్థం నాకొద్దు, నేను హరి కోసం తపస్సు పోతున్నానని ఎవరి మాట వినకుండా హిమాలయ పర్వతం కొండ కొనక వెళ్ళిపోయాడు. కాలి మీద కాలు నిలబెట్టుకున్నాడు, ఎడమ కాలు నేల మీద పెట్టి కుడికాలు పైకెత్తి ఎడమ మోకాలు మీదకి తెచ్చాడు. రెండు చేతులు ఇలా పైకెత్తాడు, ఊర్ధ్వబాహుడయ్యాడు. అత్యంత భక్తితో ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం జపించాడు. ఆ మహానుభావుడు తపస్సు చేస్తూ ఉంటే శరీరం మీద పుట్టలు పోసేసాయి, చర్మం కూడా పోయింది, ఎముకలు మిగిలిపోయాయి, ముఖంలో కళ్ళు తప్ప ఇంకేం కనపడలేదట. మిగతా శరీరం అంతా అస్థిపంజరం, ఈ తలంతా పుర్రి మిగిలింది, చర్మం లేదు, కనుబొమ్మలు లేవు, తల వెంట్రుకలు లేవు. మీకు సినిమాల్లో చూపిస్తారు సరే ఉట్టి పుర్రెలు, ఆ పుర్రే కానీ కళ్ళు మాత్రం వెలుగుతున్నాయట. ఆ రెండూ నశించలేదు. అంత కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి లోకాలు అల్లాడిపోయాయి. ఆ మహానుభావుడి శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు లేచాయి. ఆ అగ్నిజ్వాలలు లేచి వరుసగా పైలోకానికి వెళ్ళిపోయాయి. ఈ భూలోకం దాటి భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు దాటిపోయాయి. వైకుంఠానికి వెళ్ళిపోయింది ఆ కాంతి. విష్ణుదేవుని పాదాలు కూడా తాకింది. ఈ కాంతి వేడి వెళ్ళి ఆ భగవంతుడైన వాసుదేవుడి కాళ్ళకి తగలగానే టక్కన లేచాడు ఆయన. లక్ష్మీదేవి అడిగింది, ఏమండి పడుకున్న వాళ్ళు అంతా ఉలిక్కిపడి లేచారేమంటే, కాళ్ళు కాలిపోతుంటే లేవాకేం చేయనన్నట్టు. మీ కాళ్ళు ఏమిటి, కాలడం ఏమిటి, పైకి ఇది పాలసముద్రం, సముద్రంలో నీళ్లల్లో కాళ్ళు ఉంటే ఎలా కాలుతాయంటే, నీళ్లల్లో కాళ్ళున్నా కాల్చగలిగే శక్తి భక్తులకు ఉంది వెరిదానా, నీకు తెలియందే ఉంది, భక్తుడు చేసిన తపస్సు ఉందే, తపము అంటే వేడిని అర్థం. వాడు అంత నామస్మరణ చేస్తే ఆ నామస్మరణ వేడిగా మారి అగ్నిగా మారి ఈ నీళ్లలోంచి వచ్చి నా కాళ్ళను తగలబెడుతోంది, నా కాళ్ళను కాలుస్తుంది అన్నట్ట. ఇప్పుడు అర్థమైందా మీకు? తపస్సు చేస్తే భగవంతుడు ఎందుకు వస్తాడు? ఈ తపస్సు ఆయన కాలినో చేతినో ముక్కునో కాలుస్తుందిట, ఆయనకు కూడా వేడెక్కిపోతుందన్నమాట. ఈ భక్తుడు ఇక్కడ బాబు బాబు రక్షించంటే అంటే ఈ అన్న మాటలు ఈ నామస్మరణములు ఒక భయంకరమైన వేడిగా వెళ్ళి ఆ భగవంతుడిని కూడా తాకుతాయి. ఆ దెబ్బకాయని తట్టుకోలేక ఓరి నాయనోయ్ నన్ను కాలుస్తున్నావు రోయ్ అని దిగొస్తాట. అలా దిగొచ్చేలా చేసేటటువంటి స్మరణమే తపస్సు అని పిలువబడుతుంది. ఏతడి తపస్సు యొక్క వేడి విష్ణువు యొక్క కాళ్ళు కూడా తపింపచేస్తే కాలిస్తే లక్ష్మీ సమేతంగా టక్కన వచ్చేసాడు ఆయన హిమాలయ పర్వతానికి. ఈయన కళ్ళు మూసుకోవడానికి ఏమి లేవు, రెప్పపాటు లేదు, ఉత్తి కళ్ళు అలా కనపడుతున్నాయి, ఇంకో ఒంటి మీద మాంసం లేదు, కేవలం అస్థికలతో ఉన్నాడు ఆయన. కేవల శల్యం శల్యావశిష్ఠుడు పైన పుట్టలు, ఆ పుట్టలలా తొలగించాడు ఆయన. లోపలికే చూశాడు ఎముకల పోగు విఠలాచార్య సినిమాలు అస్థిపంజరాలు చూశారా హే హే అని వస్తాయి, అలా ఉన్నాడు పాపం ఆయన. కళ్ళు మాత్రం కనపడుతున్నాయి. అది చూచి ఆయన ఆశ్చర్యపోయి ఆహా ఓ స్వరోచిపుత్ర స్వరోచిష లే నాయన లే, ఏమిరా నీ తపస్సు, ఎంత అద్భుతమైనది ఈ తపస్సు, ఎంతోమంది భక్తుల్ని చూశాను, ఈ కఠోర తపస్సు ఎక్కడా చూడలేదు. నీ శరీరంలో ఉన్న రక్తమాంసాలు హరించుకుపోయినా కేవలం ఎముకలే మిగిలినా గాజుగుడ్లు వంటి గుడ్లు మాత్రం అలా మెటకరిస్తూ చూస్తూ ఉన్నావా, అసలు ఆ గుడ్లు మాత్రం ఎలా మిగిలే నీకు, అసలు పడిపోకుండా ఎలా నిలబడ్డావు, నీ శరీరంలో ఈ ప్రాణవాయువు ఎలా ఉంది నాయన, ఇది నీ భక్తి, ఇది నీ శ్రద్ధ, ఇది నీ అపారమైన దీక్ష, ఈ కఠోర నిష్టగా మెచ్చుకున్నాను పుత్ర. వాత్సల్యభావంతో నేను నిన్ను కదియే వచ్చాను, చేరడానికి వచ్చాను, లే నా దర్శనం చేసుకో, కోరుకో వరాలు అని చేత్తో ప్రేమగా నిమిరాడు. వాసుదేవుడు నిమరగానే సరోచి కుమారుడు సారోచిషుడు అపూర్వ సౌందర్యవంతుడైపోయాడు. ఆయన చెయ్యి తగిలింది, అస్థిపంజరానికి రక్తమాంసాలు వచ్చేసాయి, బంగారపు వంటి చర్మం వచ్చింది, బంగారపు రంగులో ఉన్న చర్మంతో మిసమిసలాడిపోయాడు, మంచి అందమైన తామర పువ్వు రేకు లాంటి కళ్ళు వచ్చాయి, ఒత్తైన జుట్టు వచ్చింది, కిరీటం వచ్చింది, చెవులకు కుండలాలు వచ్చాయి, కంకణాలు వచ్చాయి, వడ్డాణం వచ్చింది, కాళ్ళకి గజ్జలు వచ్చాయి, సర్వాభరణ భూషితుడైన ఒక సమ్రాట్ అయిపోయాడు ఆయన, ఒక మహాచక్రవర్తి కింద మారిపోయాడు. అంత చక్రవర్తిగా మారాడని కూడా తెలియదు దీనికి. ఆయన చెయ్యేశాడు, ఈయనకి ఈ రూపం వచ్చింది. ఆ భగవంతుని పలుకులు విని కళ్ళు విప్పాడు, చూస్తే ఎదురుగుండా కనపడింది మహాసౌందర్యం. చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హారకే యూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాసాధర వదన కరుణుండును నీల నీలద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును ఎప్పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబులు అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని నుతించే. ఇప్పుడు ఆ వాసుదేవుడు ఆ పరంధాముడు ఎదురుగుండా దర్శనమిచ్చాడు, ఆ రూపాన్ని వర్ణించాడు. ఆయన ఎలా ఉన్నాడు? సకల శుభ లక్షణములతో ఉన్నాడు. ఒక మనిషిలో ఎన్ని అందాలు ఉండాలో ఆ అందాలు ఉంటేనే మనిషిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఈయనది అలౌకిక సౌందర్యం, ఈ లోకంలో ఉన్న ఏ వస్తువుతో పోల్చలేని సౌందర్యం. అలాంటి పరమాత్ముడు సకల శుభ లక్షణములతో ఉన్నాడు. ఆయనకి మెడ శంఖంలా నున్నగా ఉంది, సన్నని గీతలున్నాయి, అపూర్వమైన జుట్టు ఉన్నది, పైన కిరీటం ఉన్నది, ఆ కిరీటం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది, చక్కని దంతములు కనపడుతున్నాయి, సంపెంగ పువ్వులా కనిపిస్తున్న ముక్కున్నది, చెవులున్నాయి, చెవులకు మకర కుండలములున్నాయి, మకరముడులు చక్కగా గరుడ పచ్చలు తగిలించబడినటువంటి కుండలములున్నాయి, చేతులకి కంకణములున్నాయి, నడుముకి ఒక అద్భుతమైన వడ్డాణం ఉన్నది, పసుపు పచ్చని బట్ట కట్టుకున్నాడు ఆయన. అందుకే పీతాంబరధారి, పీత అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం, పీతాంబరము ధరిస్తాడు, పసుపు పచ్చ రంగులో ఉన్న బట్ట కడతాడు గనుక పీతాంబరధారి అన్నారు. ఇంకా మహానుభావుడి చేతులు మోకాళ్ళకి తగిలి ఉన్నాయి, అందుకే ఆజానుబాహుడు, జానువులంటే మోకాళ్ళు, ఈ జానువుల దాకా చేతులుంటే ఆజానుబాహు అన్నమాట. అటువంటి మహాత్ముడు ఆయన. ఆ పుణ్యాత్ముడు వేలాది చేతులతో, వేల శిరస్సులతో, వేల హస్తాలతో, వేల పాదాలతో, వేల నేత్రాలతో ఉన్నాడు. ఇన్ని నేత్రములున్నా, ఇన్ని కాళ్ళున్నా, ఇన్ని చేతులున్నా ఆ రూపం చూస్తే మాత్రం ఏదో తెలియనటువంటి ఆనందం కలిగిస్తుందట. సాధారణంగా 2 కంటే ఎక్కువ చేతులు ఉంటే వాడిని చూడాలంటే మనకి భయం వేస్తుంది. పరమాత్ముడు దివ్య సౌందర్య స్వరూపుడు గనక ఇన్ని అవయవములతో విశ్వరూపంతో ఉంటే ఆయన్ని చూచే కొద్దీ ఆనందం పెరుగుతోంది, కానీ భయం లేకుండా ఉంది, ప్రీతి తప్ప భీతి లేకుండా ఉన్నది. ఆ మహానుభావుడి చుట్టూత పరమభక్తుడు సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, నారదుడు ఇటువంటి వాళ్ళు చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్తోత్రములు అందుకుంటూ చిరునవ్వుతో ఉన్నాడు ఆయన. కోటి సూర్యుల కాంతితో ఉన్న ఆయన కోటి చంద్రుల చల్లదనంతో ఉన్నాడు. ఆయన శరీరపు కాంతి నీలమేఘఛాయ కాంతి, నల్లని మేఘంలో ఉన్నాడు అన్నమాట. ఆయన బొడ్డులో ఒక అద్భుతమైన తెల్ల తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ నాభిలో నుంచి బయటకు వచ్చిన తెల్ల తామర పువ్వులో 4 ముఖములు కలిగిన బంగారు వన్నెలో ఉన్న పద్మవర్ణంలో ఉన్న ఎర్రని రంగులో ఉన్న బ్రహ్మదేవుడు కూర్చుని ఉన్నట్ట. ఆయన ఉన్నాడు ఆయన బొడ్డులోంచి తామర పువ్వు, ఆ తామర పువ్వు ఇలా ఎదురుగుండా ఉంది, ఆ తామర పువ్వులో మళ్ళీ చతుర్ముఖుడు బ్రహ్మ, ఆ బ్రహ్మదేవుడు 25-30 సంవత్సరాల నవయౌవనంతో ఉన్న కుర్రాళ్ళలా ఉన్నాడు. మళ్ళీ ఆ బ్రహ్మగారికి 4 ముఖాలు, 4 ముఖాలకి కిరీటాలు, ఆ 4 కిరీటాలతో కూడిన ముఖములు తెరిచి వేదం చదువుతున్నాడు. వేదం చదువుతున్న బ్రహ్మగారి నోళ్లు చూచేయట తుమ్మెదలు, అక్కడ కొన్ని తుమ్మెదలు వచ్చాయి. తుమ్మెదలకి తామర పువ్వు ఎక్కడుంటే అక్కడ ఇష్టం కదా, అదేమో అసలే హిమాలయ పర్వతం, హిమాలయ పర్వతం మీద దొరక్క దొరక్క ఒక తెల్ల తామర పువ్వు దొరికింది. ఈ తెల్ల తామర పువ్వు విష్ణు బొడ్డులోంచి వచ్చిందని వాటికేం తెలుసు, అందుకని ఈ తుమ్మెదలు వచ్చి తేనె తాగుదామని తెల్ల తామర పువ్వు మీద వాలాయి. తేరా తెల్ల తామర పువ్వు మీద వాలినటువంటి వీటికి బ్రహ్మగారి ముఖాలు కనబడ్డాయట. బ్రహ్మగారు ఓం నమో నారాయణ అని వేదం చదువుతున్నప్పుడల్లా నోరు పైకి కిందకి కదులుతోందిగా, ఆయన నోట్లోంచి కొంచెం సన్నగా లాలాజలం వచ్చిందిట. బ్రహ్మగారి లాలాజలం ఎందుకు వచ్చింది అంటే భూలోకానికి రాబట్టి. ఈ లాలాజలాన్ని చూచి తుమ్మెదలు ఏమనుకున్నాయి, ఇక్కడేదో 4 ఎర్ర తామర పువ్వులు ఉన్నాయి, ఈ తామర పువ్వుల్లోంచి తేనె వస్తుంది అనుకున్నాయట. అంటే బ్రహ్మగారి ముఖం ఒక్కొక్క ముఖం ఒక్కొక్క తామర పువ్వులే కనపడింది అనమాట. అంటే ఎంత అందంగా ఉన్నాడండి, ఒక్కొక్కడ ముఖం చూస్తే తామర పువ్వులో ఉంటుంది. అందమైన బ్రహ్మగారి ముఖాలు తామర పువ్వులని, ఆయన నోట్లోంచి వస్తున్న లాలాజలమేమో తామర పువ్వులోంచి వస్తున్న తేనెని భావించి ఇక్కడికి వచ్చిన తుమ్మెదలు ఆయన నోట్లో దూరిపోతున్నాయి. ఆయన వసే వసే నేను నారాయణ అనుకుంటూ ఉంటే నోట్లో దొరతారు, ఈ తామర పువ్వు కాదే అని వాటిని తోలుకుంటున్నట్ట. అందుకనే ముసలు తేటులు వివ్వ ముఖ చతుష్కము కల తనయుడాడి బొడ్డు దమ్మివాట. ఆయన ఏం ఊహండి, ఏం అపూర్వమైన వర్ణనండి. అటువంటి బ్రహ్మ, ఇంకా బ్రహ్మతో పాటుగా విష్ణు చుట్టూత శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇల ఊర్జ విద్య అవిద్య అనే ఒక 9 శక్తులు ఆడరూపములు ధరించి విష్ణువుని సేవిస్తున్నాయి. విష్ణువు దగ్గర ఎప్పుడు ఈ 9 శక్తులు ఉంటాయి. అందులో ఒక శక్తి పేరు కీర్తి, దానివల్లే మనందరికీ కీర్తి వస్తుంది. ఆయన కీర్తిని చాటే ఒక శక్తి కీర్తి, ఒకటి ఇల అంటే భూదేవి, ఒకటి ఊర్జ, ఒకటి విద్య, ఒకటి అవిద్య. ఇలాంటి విద్యలు ఈ 9 శక్తులు 9 అందమైన రూపములు ధరించి, స్త్రీ రూపములు ధరించి ఆయన చుట్టూ చేరి ఆయన మీద పువ్వులు జల్లుతూ పూలవర్షం కురిపిస్తూ ఓం నమో నారాయణాయ అని పరమ మధురంగా ముక్తకంఠంతో పలుకుతున్నాయి. ముక్తకంఠం అంటే ఒకేసారి అన్నమాట. ఒకటి ఓం నమో నారాయణాయ అంటుంటే ఇంకోటేమో నారాయణ అండం కాకుండా ఆ 9 శక్తులు స్త్రీ రూపములో నారాయణ అంటే ఒక్కరే పలికినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అంత అద్భుతంగా పలుకుతున్నాయి. అటువంటి పరమ విచిత్రమైన పరమాత్ముని రూపం, ఆయనతో ఉన్న పరిచారిక గణం, భక్త గణం, మాయాగణం ఇవన్నీ చూసిన వాడు ఏమైపోతాడండి, ఇక పులకించిపోయాడు ఆయన. కాకపోతే ఈ కళ్ళతో చూడలేకపోయాట రూపాన్ని, ఈ 2 కళ్ళు సరిపోవటం లేదు. అది చూస్తే కోటి సూర్య ప్రభాభాసమానం, ఈ కళ్ళు ఏమో ఒక సూర్యుని కూడా చూడలేవు, అందుకని కళ్ళు మూసేసుకున్నాడు. ప్రభు నీ అపూర్వమైన కాంతివంతమైన రూపం చూడలేకపోతున్నాను, నన్ను క్షమించనగానే ఆయన చిరునవ్వు నవ్వి తన చేతిలో ఉన్న శంఖం నెత్తి మీద పెట్టాడు. అది పెట్టగానే కళ్ళకి అపూర్వ శక్తి వచ్చింది, ఇప్పుడు ఆ రూపాన్ని చూడగలిగే శక్తి వచ్చింది. ఈ శంఖం నెత్తికి తగలగానే స్తోత్రం చేయడానికి కావలసిన పాండిత్యం కూడా వచ్చింది. అంటే కళ్ళు ఇచ్చింది ఆయనే, రూపం చూపించింది ఆయనే, మళ్ళీ ఆ రూపాన్ని స్తోత్రం చేయడానికి తగిన పాండిత్యం ఇచ్చింది ఆయన, అన్నీ ఆయన ఇచ్చాడు, అన్ని ఆయన ఇచ్చితే అప్పుడు ఆయన ఆనందం తట్టుకోలేకన్నాడు. జయ జయ దానవ దారణ దారుణ శారంగ గదాశిరథాంగదర జయ జయ తామర సోదర సోదర చారుపదోజ్జిత గంగజర. ప్రభు శంఖం, చక్రం, గద, పద్మం ఇటువంటి ఆయుధములు నీ చేతిలో ఉన్నాయి. ఈ ఆయుధములతో రాక్షసుల్ని చీల్చి చెండాడతావు. అటువంటి శారంగ రథాంగ గదాసిధర, శారంగం అనే కోదండం, రథాంగం అంటే చక్రం, అసి ఖడ్గం, గద ఈ నాలుగింటిని ధరించిన మహాత్ముడివి. శారంగం అనే కోదండం, సుదర్శన చక్రం, పాంచజన్యమనే శంఖం, సునందమనే ఖడ్గం, కౌమోదకి, గద ఈ చిహ్నములతో ఉన్నావు. తర్వాత పదంలో చెప్పాడంటే అద్భుతమైన వర్ణనది. తామరస అంటే తామర పువ్వు, ఉదర అంటే లోపలి భాగం, తామరసోదర అంటే తామర పువ్వు లోపలి భాగం, దానితో సోదర పోల్చదగిన చారు పద, నీ పాదములు అందమైన పాదాలు. అంటే ఏమిటి, తామర పువ్వు లోపలి భాగం చూసారా, ఒక రకమైన పసుపచ్చ రంగుతో ఉంటాయి, కోమలంగా ఉంటాయి. ఓ శ్రీమన్నారాయణ, నీ పాదాలు ఉన్నాయి, తామర పువ్వు మధ్య భాగం ఎలా ఉందో అలా ఉన్నాయట. ఆ తామర పువ్వుల్లాంటి నీ పాదాలలో నుంచి ఉజ్జిత బయటికి వచ్చిన పుట్టిన గంగ జర గంగానది గలవాడా, ప్రభు నీ పాదముల నుండి గంగ పుట్టింది, ఆ గంగ మమ్మల్ని పవిత్రం చేస్తోంది, నీ పాదములు తామర పువ్వుల్లో ఉన్నాయి, అటువంటి తామర పువ్వుల్లాంటి నీ పాదముల నుంచి గంగ పుట్టిందన్నాడే. గంగానదికే నీ పాదములు ఉత్పత్తి స్థానం. ఆహా, నీ పాదాల నుంచి పుట్టిన గంగలో ఒక్కసారి స్నానం చేస్తేనే పాపాలు పోతాయట. అటువంటి గంగకి ఆలవాలమైన పాదం కొట్టుకొచ్చి ఇక్కడ ఎదురుగుండా చూపించి ఆ పాదం మీద తలపెట్టి నమస్కరించే భాగ్యం నాకు ఇచ్చావు, ఇక నేను ఏ లోకానికి కడతానో, నాకు ఎటువంటి మోక్షం వస్తుందో నాకేం తెలుసు. ఇక్కడ నుంచి వర్ణించాడు ఆయన మూల మార్కండేయ పురాణంలో 10 అవతారాలని వర్ణించాడు ఆయన. ప్రభు, ఈ చరాచర జగత్తంతా ఒకప్పుడు జలప్రళయంలో నిండింది. ఆ జలప్రళయంలో వేదములన్నీ సోమకుడిని వాడు అపహరించాడు. అప్పుడు నువ్వు మత్స్యరూపం ధరించావు, ఆ సోమకాసురుణ్ణి సంహరించావు, నీ నెత్తి మీద ఉన్న కొర్రతో ఒక్క పోటు పొడిచావు, వాణ్ణి చీరి చంపి వేదముల జ్ఞానమును తిరిగి తీసుకున్నావు, బ్రహ్మదేవుడికి తిరిగి ఇచ్చావు. అటువంటి ఓ మత్స్యావతార స్వరూప శ్రీమన్నారాయణ, నీకు నమస్కారం. ఈ భయంకరమైన భూమండలం యొక్క బరువు తట్టుకోలేక అందరూ ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో భూమిని ఒక అపూర్వమైనటువంటి తాబేలుగా మారి పైకెత్తావు. అక్కడ తోకక పూర్వం పాలసముద్రాన్ని దేవదానవులు మధిస్తున్నప్పుడు కూర్మరూపంతో రెండవ పర్యాయం మందర పర్వతాన్ని పైకెత్తావు. అప్పుడు నువ్వు మందర పర్వతం పైకెత్తుతూ ఉంటే మందర పర్వతం నీ వీపు మీద గిర్రుం తిరిగిందిట. దేవతలు ధనువులు కవ్వం కింద తిప్పారు కదా, ఆ కొండ నీ వీపు మీద గిర్రుం తిరిగిందిట. అంత తిరిగినా నీ వీపు మీద దురద తేరలేదు నీకు. ఇది ఒక తమాషా భావన. తాబేలుకి వీపు మీద దురద ఉంటుందండి. ఆ దురద తీరడానికి ఏం చేస్తారనమాట, అప్పుడప్పుడు ఒక గరుకు గడ్డితో తోముతారట పెంచేవాళ్ళు. ఇప్పుడు మందర పర్వతం గరుకు గడ్డ అయింది నీ వీపు మీద. ఆ గరుకు పర్వతం గిర్రు గిర్రం తిరిగింది, ఎంత తిరిగినా నీ వీపు మీద ఉన్న దురద కండూతి తీరలేదు. అంటే ఆ పర్వతం అంత తేలిగ్గా ఉంది, దారి బతికెంత నువ్వెక్కడ. అంత మందర పర్వతం నీ వీపు తేట శమింప చేయలేదు. పోతన గారు కూడా భాగవత నవమస్కంధంలో ఇలాగే రాస్తాడు, నీ వీపు తేట శమింప చేయదయ్యే అంటాడు ఆయన. అలా కూర్మరూపం ధరించిన నారాయణ నీకు నమస్కారం. ఒకనొకప్పుడు హిరణ్యాక్షుడు అనేటటువంటి దౌర్భాగ్యుడు ఈ భూమిని పాతాళంలోకి గెంటిపార వేస్తే ఆనాడు సముద్ర జలాలలోకి తెల్లని పంది రూపంతో ప్రవేశించి ఆ శ్వేతవరాహ రూపంతో భూమిని రెండు చేతులతో పైకెత్తి సముద్ర జలముల మీద నిలబెట్టి భూమికి భర్తవయ్యావు. అప్పుడు ఎలా ఉందో తెలుసా నీ రూపం, నీవేమో తెల్లగా ఉన్నావు, నీ కోరలు తెల్లగా ఉన్నాయి, భూదేవిని కోరల మీద పెట్టావు. అప్పుడు నీ కోరలకి ఇంత బురద పెసరు అంటుకున్నట్టుంది భూదేవి. అంటే భూమి అంత ఇంత పెసర కింద కనబడుతుందట ఆయన రూపం ముందు. ఆయన రూపం విశాలమైన రూపం కదండి, పెద్ద కోర. ఆ కోర మీద భూమి ఏదో వర్షాకాలంలో బురద అంటుకుంటుంది కదా ఇంత పెసరు, కోరకి చివర ఇంత బురదలా ఉంది. ఇంకొక భావం ఏమిటో తెలుసా, భక్త జయదేవుడు ఏమంటాడో తెలుసా, శశి నికళంక కళేవ నిమగ్న కేశవాధృత సూకర రూప అంటాడు ఆయన. చంద్రుడు ఉన్నాడు, ఆయనలో ఏముంటుంది, మత్స ఉంటుంది. నువ్వేమో చంద్రుడిలో ఉన్నావు, చంద్రుడిలో మత్సలాగా భూదేవి నీ కోర మీద కనపడింది. అంటే అంత భూదేవి ఇంత పిసర కింద కనపడుతుందిట. అటువంటి వరాహ రూప నీకు నమస్కారం. స్తంభంలో నుంచి బయటకు వచ్చి హిరణ్యకశిపుణ్ణి చీల్చి అవతల పారవేసి ప్రహ్లాద కుమారుణ్ణి రక్షించి లోకాలు రక్షించిన నరసింహ నీకు నమస్కారం. ఆపై బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి అతన్ని వంచి ధర్మాత్ముడు కనుక అతన్ని చంపకుండా కేవలం వంచన చేసి మూడడుగులు పుచ్చుకుని మూడడుగులతో ముల్లోకాలు ఆక్రమించి అతన్ని పాతాళానికి పంపిన వామన రూప నీకు నమస్కారం. ఇది కూడా గొప్ప అందంగా మళ్ళీ జయదేవులు వారి భావన తీసుకున్నారు మార్కండేయ పురాణంలో. దాన్ని ఆయన ఏమన్నాడు తెలుసా, చలయసి విక్రమణే బలి అద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన కేశవాధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. చలయసి వంచించావు ఎలాగా, బలిం వామన రూపముతో బలిచక్రవర్తిని ఒకనొకప్పుడు వంచావు, వంచి మూడు అడుగులు పుచ్చుకున్నావు, పుచ్చుకున్నప్పుడు కాలు పైకి లేచింది, అప్పుడు నీ పద నఖ నీ కాలి గోళ్ల నుంచి నేర జనిత పావ జన పావన అందులోంచి ఒక నీరు పుట్టింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగులు పుచ్చుకుని ఒక కాలు పైకెత్తాడు, ఎత్తినప్పుడు ఆయన కాళ్ళ గోళ్ళు బ్రహ్మకడిగాడు, బ్రహ్మకడిగిన ఆ నీళ్లే భూలోకంలోకి వచ్చాయి, అదే గంగ అయ్యింది, అందుకే అప్పటి నుంచి బ్రహ్మకడిగిన పాదము అన్నారు. పద నఖ నీర జనిత జన పావన, నీ పదముల గోళ్ళ నుంచి పుట్టిన నీటితో ఎంతమంది జనుల్ని పవిత్రులు చేస్తున్నావు గంగ ద్వారా, అలా వామన రూపంలో గంగను కూడా సృష్టించావు, మాకు నీ అవతారాలు ఏమి వ్యర్థం కావు, అటువంటి ఓ వామన నీకు నమస్కారం అంటాడు ఆయన. ఆ వామన రూపాన్ని అంత అద్భుతంగా వర్ణించాడు. ఆ తర్వాత భృగురాముడి వయ్యావు, పరశురాముడి వయ్యావు, 3 ఏళ్ళు 21 పర్యాయములు క్షత్రియ సంహారం చేసావు, లోకంలో ధర్మ సంస్థాపన చేసావు. ఆ తర్వాత రామచంద్రుడిగా పుట్టి అసలు ప్రభు అంటే ఇతడు అని చెప్పావు. రావణాసుడు ఏం చేశాడు, లోకాలని పట్టి పీడించాడు, 10 దిక్కుల్లో ఉన్న దిక్పాలకుల్ని బంధించాడు, దిక్పాలకుల్ని తెగ ఏడిపించాడు. అందుకని రాముడు ఏం చేశాట, దిక్పాలకుల్ని ఏడిపించావు కదా, కాబట్టి నీ 10 తలలు నరికి ఈ 10 మంది దిక్పాలకులకి బలిస్తానన్నట. దిక్పాలకులకి పాపాత్ముల శిరస్సుని బలివ్వడం అనేది ఒక సంప్రదాయం. రాముడు బాణాలు వేశాడు, ఆ బాణములు రావణాసురుడి 10 తలలు నరికాయి. ఈ 10 తలకాయలు వెళ్ళి ఒకటి తూర్పు దిక్కున ఇంద్రుడికి, ఒకటి ఆగ్నేయం దిక్కులు అగ్నికి, ఒకటి దక్షిణం దిక్కులో యముడికి, ఒకటి నైరుతి దిక్కులో ఉన్న నిరుతికి, ఒకటి పడమట దిక్కులో ఉన్న వరుణుడికి, ఒకటి వాయువ్యంలో వాయువుకి, ఒకటి ఉత్తరం దిక్కులో కుబేరుడికి, ఒకటి ఈశాన్యం దిక్కులో ఈశానుడికి, ఒకటి ఆకాశంలో ఉన్న ఊర్ధ్వ పురుషుడికి అంటే ఊర్ధ్వ దిక్కుకి, ఒకటి భూమి మీద అధో దిక్కుకి పడ్డాయట. ఇలా 10 తలకాయలు 10 దిక్పాలకులకి బలిచ్చినట్టుంది అది. అది కూడా బలి కూడా రమణీయంగా ఉందిటండి. సాధారణంగా దుర్మార్గులు కొంతమంది ఏ శుక్రవారం ఆదివారం మేకల్ని నరుకుతారు అమ్మవారి పేరు చెప్పి, అప్పుడు ఆ రక్తం కారిపోయి కత్తి ఎరుపెక్కిపోయి చుట్టుపక్కల రెత్తురు చెంది అది కొట్టుకుని ఎంత జుగుప్సగా ఎంత భయంకరంగా ఉంటుంది. నీవు బలిస్తే అలాంటి బలి కాదు, రమణీయంగా ఏమాత్రం నెత్తురు బయటికి రాకుండా జుగుప్స లేకుండా అందంగా బలిచ్చామంటాడండి. ఎంత గొప్ప భావనది, రాముడు రావణాసురుడి తలలు దిక్పాలకులకి బలిచ్చి తద్వారా లోకరక్షణ చేశాట. వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖ బౌళి బలిం రమణీయం కేశవాధృత రామ శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అలా రామావతారంలో ధర్మ సంస్థాపన చేశావు. ఆ తర్వాత బలరాముడిగా అవతరించావు. ఈ బలరామావతారంలో ఏం చేశావు, మొత్తం యమునా నదిని ఒకవేపుకి తిప్పి తద్వారా రైతులకి ఎంతో ఉపకారం కలిగేలా చేశావు. ఈ తెల్లని బలరాముడు నల్లని బట్ట కట్టుకునేవాట. ఆ నల్లని బట్ట గాలికి కదిలిందిట. అది ఎలా ఉందో తెలుసా, గాలికి ఆయన కట్టుకున్న నల్లని పంచి కదులుతూ ఉంటే ఆయన నాగలి దెబ్బకి వణిగిపోయిన యమునా నది యొక్క ప్రవాహంలో ఉందిట. యమునా నది ఇలా గగురుపాటుతో కదులుతుంది, అలా కదులుతుందిట ఆయన వస్త్రం. అలాంటి ఓ హలధర రూప నీకు జయం కలుగుగాక. ఇక తర్వాత భూలోకంలో యజ్ఞములలో జరిగే హింసను ఎరికెట్టి తద్వారా మహానుభావులైనటువంటి ఋషుల ద్వారా అహింస సర్వధర్మాణం ఉత్తమ ధర్మ అహింస పరమోధర్మ అని వ్యాప్తి చేసిన బుద్ధావతార స్వరూప నీకు నమస్కారం. ఇక భవిష్యత్ కాలంలో అతి భయంకరమైన కలిప్రభావం పెరుగుతుంది. ఆ కలిప్రభావంతో ప్రజలలో అధర్మం పెరిగిపోతుంది. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. ఎవరు ఎవరిని నమ్మరు. ఎక్కడ ఈ లోకంలో నమ్మకం అనేది ఉండదు. మోసం పెరిగిపోతుంది. డబ్బు కోసం బతుకుతారు. స్త్రీ పురుషులు వంచుకుంటూ ఉంటారు. హత్యలు పెరుగుతాయి. క్రూరత్వం పెరుగుతుంది. ఆ కాలంలో ధర్మ సంస్థాపన కోసం ఈ మ్లేచ్చుల్ని నాయశనం చేయడానికి ఆయన అవతరిస్తాడు. మ్లేచ్చని వహ నిధనే కలయసి కర్రవాళం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా. కేశవాధృత కల్కి శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. పొట్టల్లని గుర్రం మీద మంచి పొడవైన రూపం ధరించి అంతకంటే పొడవైన కత్తి తీసుకుంటాడు ఆయన. అప్పుడు ఆ కత్తి ఇలా తిప్పుతూ ఉంటే ఆ కత్తి తోకచుక్కలా ఉంటుందట. తోకచుక్క పాపాత్ములకు అపశకునం. తెల్లని గుర్రం ఎక్కి పసుపచ్చ రంగులో ఉంటాడు ఆయన. కల్కి అనేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటాడు. కాబట్టి తెల్లగానో నల్లగానో ఉన్నవాడు వాడు కల్కి కాదు. నెత్తి మీద మంచి ఒత్తైన జుట్టు కింద దాకా వేళ్లాడుతుంది. పొడవైన జుట్టుతో పాతికేళ్ల కుర్రాడుగా ఉంటాడు. పసుపచ్చ రంగులో ఉంటాడు. తెల్లని గుర్రం ఎక్కుతాడు. చేతిలో కత్తి ఉంటుంది. నెత్తి మీద వెంట్రుకలేనటువంటి వాడు ఎవడన్నా నేను కల్కి అని చెప్పుకుంటే వాడు కలిపురుషుడు తప్ప కల్కి కాదని పురాణములు చెబుతున్నాయి. ఆ మహాత్ముడు ఆనాడు ఈ భూమండలమును నాశనము చేస్తున్న వేదధర్మమును వైదిక ధర్మమును నాశనం చేస్తున్న మ్లేచ్చుల తలలు పట పట నరికి మళ్ళీ కృతయుగ ధర్మాన్ని వ్యవస్థాపన చేస్తాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇన్ని అవతారాలు ధరించే కృష్ణ పరమాత్ముడు నువ్వే తండ్రి. నువ్వు చక్కగా నీలమేఘఛాయ శరీరుడివై అపూర్వమైన నీ మురళీగానంతో ప్రజానీకానికి ఆనందం కలిగిస్తావు. నువ్వు మురళీ వాయిస్తూ ఉంటే లోకాలన్నీ కదిలిపోతాయి. ముల్లోకాల ముగ్ధుల చేసే ముల్లోకాల ముగ్ధుల చేసే మోహన మురళీలోల అని అప్పుడు ఆనాడు జనం నిన్ను పొగుడుతారు. అటువంటి ప్రభువు నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ఆయన అవతారాలు భవిష్యత్ అవతారాలు అయిపోయినవి అప్పుడున్నవి అన్నీ వర్ణించి ఆ తర్వాత ఆయన పాదాల మీద పడి కాసేపు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తండ్రి నీకేం కావాలో కోరుకోమన్నాడు ఆయన. మళ్ళీ నన్ను మోసపుచ్చుతున్నావా, కోరికలు కోరుకుంటే సంసారంలో పడతాం, పునర్జన్మ వస్తుంది, నాకు పునర్జన్మ లేకుండా ఉండాలనే కోరికతోనే ఇప్పుడు నేను తపస్సు చేశాను. సాలోక్యమిమ్ము అన్నాడు ఆయన. సాలోక్యం అంటే ఎప్పుడు ఆయన దగ్గర కూర్చుని వైకుంఠంలో ఆయన ఎదురుగుండా మంచి సీట్ ఇస్తాడు ఆయన. ఆ సీట్లో కూర్చుని ఆయన చూడడం అన్నమాట. ఇప్పుడు నేను కాసేపు విష్ణువుని అనుకోండి, మీరంతా ఎదురుగుండా కూర్చుని కుర్చీలో దర్జాగా చూడడంలా, అలా భగవంతుని సన్నిధానంలో ఆయన కొలువులో ఓ మంచి ఆసనం మీద కూర్చుని నిత్యం భగవంతుడు అలా చూస్తూ ఆనందంతో ఆయన చెప్పిన పని చేస్తూ తిరుగుతూ ఉంటే దానికి సాలోక్యము, దగ్గరగా ఉండి ఆయనను చూచుట ఈ ముక్తి అన్నాడు ఆయన. మరి ఆయన ఇచ్చాడో లేదో తెలుసుకోవాలిగా, కొంచెం రేపటిదాకా తపస్సు చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.